ఇస్సోట్రిక్ ఆస్ట్రాలజీలో సూర్యుడి గురించి, అలాగే శని, ఈ శనీశ్వరుడు వీళ్ళిద్దరి గురించి అంత బాగా కవర్ చేయలేదని అనిపించింది. అందుకని ఒకసారి మనం ఇస్సోట్రిక్ ఆస్ట్రాలజీ, అలాగే స్పిరిచువల్ ఆస్ట్రాలజీలోకి వెళ్తాం. వాళ్ళు మాస్టర్ ఈ సూర్యుడికి సంబంధించి చాలా విషయాలు చెప్పారు. దాంట్లో అనుగ్రహమాల మంత్రం కూడా ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. అనుగ్రహమాల మంత్రంలో ఉండే జగజ్జని మహా యోగేశ్వరీదేవి, ఏడు శిరస్సులు ఉంటాయి, ఏడు తలలు ఉంటాయి, 14 చేతులు ఉంటాయి, దాంట్లో ఆయుధాలు ఉంటాయి, ఏడు ఏడు రంగుల్లో ఉంటాయి. ఆ ఏడు రంగులే సూర్య కిరణాల్లో ఉన్న, తెల్లటి కిరణంలో ఉన్న ఏడు రంగులు. మీ అందరికీ ఆ సెవెన్ రేస్ గురించి తెలుసు. ఫస్ట్ రే సంకల్పం, సెకండ్ రే ప్రేమ జ్ఞానం, థర్డ్ రే యాక్టివ్ ఇంటెలిజెన్స్ క్రియాశక్తి అనమాట, ఫోర్త్ రే హార్మోనీ త్రూ కాన్ఫ్లిక్ట్ అంటే పరస్పర సంఘర్షణ జరిగి దాని నుంచి హార్మోనీ వస్తుంది, అంటే మధ్యలో సమన్వయం ఏర్పడుతుంది. తర్వాత ఫిఫ్త్ రే, ఇది ప్రస్తుతం ఈ నాలుగో రే యాక్టివ్గా లేదు అసలు. తర్వాత ఫిఫ్త్ రే సైన్స్, మనం చూస్తున్న సైన్స్ డెవలప్మెంట్ అదంతా. సిక్స్త్ రే భక్తి డివోషన్. సెవెంత్ రే కృతి విద్య, అలాగే ఆర్గనైజేషన్, అలాగే స్వరాజ్యము. స్వరాజ్యము అంటే ఎవరి రాజ్యం వాళ్ళు, స్వరాట్. అందుకని స్వరాజ్య స్థాపన, ఆత్మరాజ్య స్థాపన అని మాస్టర్ ఇచ్చారు. ఎస్ఎస్ఎస్ సమర్థ సద్గురు స్పర్శ ధ్యాన విధానం, ఇవన్నీ తెలుసుకోవటం. ఎందుకంటే సూర్యుడు ఒక్కడు, భగవంతుడు ఒక్కడు, సూర్యుడు కూడా ఒక్కడే. సూర్యుడే భగవంతుడు, భగవంతుడే సూర్యుడు. సూర్య ఆత్మ జగతస్తుషస్య అని మనకు ప్రమాణం. అంటే ఈ జగత్తు మొత్తానికి ఆత్మ ఎవరు అంటే సూర్యుడు. ఆయనే అన్ని సర్వస్వం. అన్ని ప్రాణులు సూర్యుడి నుంచి వస్తున్నాయి, అన్ని ప్రాణులు సూర్యుడి వల్లే బతుకుతున్నాయి, అన్ని ప్రాణులు సూర్యుడిలోనే లీనమైపోతున్నాయి. అలాంటి సూర్యుడి గురించి మనం ఇవాళ తెలుసుకుందాం. ఈ సూర్యుడి గురించి చెప్పడం అనేది అసాధ్యము అని. ఎందుకు అసాధ్యం అంటే భగవంతుడి గురించి చెప్పడం అన్నమాట. భగవంతుడు అంటే ఆయనకున్న మొట్టమొదటి లక్షణం అనంతము, అనంతుడు. అనంతుడు అంటే ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీ గురించి ఏం చెప్తారు ఎవరు? ఇన్ఫినిటీ గురించి ఏం చెప్పలేరు. ఏదో కొంత మొక్క తీసుకుని కాస్త చెప్పాలి. అంటే ఏనుగును చూసి ఏనుగు స్తంభాల్లాగా ఉంటుంది, లేకపోతే చెవులు చాటల్లో ఉంటాయి కాబట్టి చాటలాగా ఉంటుంది, బాణకడుపు కాబట్టి బాణలాగా ఉంటుంది. ఇలాగా దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నమే చెప్పాలి. దాని గురించి చెప్పేంత సాహసం అనేది చేయలేము అని ఈకే మాస్టరే అన్నారు. ఎవరో కాదు, చాలా కష్టం చెప్పడం. దాంట్లో ఎన్నో ఎన్నో రహస్యాలు ఉన్నాయి. దాంట్లో మనకు శాస్త్రం ఇచ్చిన వాటిని కొన్ని తెలుసుకుందాం. దాంట్లో ముఖ్యంగా అసలు ఆరోగ్యం ఎవరికైనా ఇబ్బందిగా ఉంటే వాళ్ళు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే సూర్యుడు ధ్యానం చేసుకోవాలి. ఆదిత్య హృదయం చదవటం ఒకటి చేయొచ్చు, అలాగే సూర్య అష్టకం చేయొచ్చు. అలాగే శ్రీకృష్ణుడి కుమారుడు ఉన్నాడు సాంబుడు, ఆ సాంబుడికి అనారోగ్యం వస్తుంది. ఆ అనారోగ్యం దేని వల్ల పోదు. అలాంటప్పుడు ఆ సాంబుడికి ఒక సూర్యస్థవరాజము అని ఇవ్వబడుతుంది. ఆ సూర్యస్థవరాజం చేయకపోవడం వల్ల ఆ సాంబుడికి వచ్చిన కుష్ఠరోగం పోతుంది. ఇవాళ మన క్లాసు మొట్టమొదటిగా ఆ స్థవరాజంతో మొదలు పెడతాం. ఓం వికర్తనో వివస్వాంశ మార్తాండో భాస్కరో రవిః లోక ప్రకాశక శ్రీమాన్ లోక చక్షుగ్రహేశ్వర లోక సాక్షీ త్రిలోకేశః కర్తా హర్తా తిమిశ్రః తపనస్తపనస్యైవ శుచిః సప్తాశ్వవాహనః గవస్థ్యహస్తో బ్రహ్మా చ సర్వదేవ నమస్కృతః. ఇవి 21 నామాలు. 21కి ఉన్న స్పెషాలిటీ తెలుసుకుంటే ఈ 21 నామాలు ఎక్కడెక్కడ పనిచేస్తాయో తెలుస్తుంది. 21 నామాల స్పెషాలిటీ గురించి తెలుసుకోవడానికి మనం ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యాన్ దాంట్లోకి వెళ్తాం. ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యాన్ అని చెప్పి మాస్టర్ జ్వాలాకూల్ గారు ప్రతి పుస్తకంలో మొట్టమొదటి పేజీలో వేస్తారు. దాంట్లో మనకు 7 తలాలు ఉంటాయి. 7 తలాల్లో మన భాషలో చెప్పుకోవాలంటే భూ, భువ, సువ, మహ, జన, తప, సత్యం. అదే వాళ్ళ భాషలో చెప్పుకోవాలంటే ఫిజికల్, యాస్ట్రల్, మెంటల్, బుద్ధిక్కు, నిర్వాణ, పరానిర్వాణ, మహాపరానిర్వాణ, మొత్తం 7. ఈ 7 మనకు ముఖ్యమైనవి ఏంటంటే భౌతిక స్థితి నుంచి మనం ఆత్మక స్థితికి వెళ్ళాలి కాబట్టి ఈ భౌతిక రంగంలో కనిపించే 3 స్థూల సూక్ష్మ కారణ శరీరాలు అనొచ్చు, వాటికి సంబంధించినవన్నీ కూడా 3 ఉంటాయి. ఆ 3 ప్రతి దాంట్లో 7 తలాలు ఉంటాయి. కాబట్టి 3x7 21, 3x21 మన అన్నమయ, ప్రాణమయ, మనోమయ కోశాల్లో ఉన్న ఈ 21 సబ్ ప్లేన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ప్యూరిఫై అయ్యి, ఇవన్నీ కూడా పవిత్రమయ్యి, పాపనాశనం అయ్యి, వాటిలో ఉన్న పాపాలన్నీ క్షాళనమయ్యి, మనం చేసే పాపాలన్నీ కూడా ఎలాగైతే ఒక మెమరీ చిప్లో అన్నీ దాక్కుంటాయో అలాగా మనోమయ కోశంలో, ప్రాణమయ కోశంలో దాక్కుని ఉంటాయి. కాబట్టి అనారోగ్యం ఉందంటే అది మనోమయ కోశంలోనే ఉంటుంది, ప్రాణమయ కోశంలోనే ఉంటుంది. ఆ కోశాలు ప్యూరిఫై అయితే అనారోగ్యం ఆటోమేటిక్గా పోతుంది. అందుకని ఈ స్థవరాజం చేస్తూ ఈ 21 ప్లేన్స్లోనూ, అంటే అన్నమయ కోశంలో 7 తలాలు, మనోమయ కోశంలో 7 తలాలు, అలాగే ప్రాణమయ కోశంలో 7 తలాలు, మొత్తం అంతా కూడా ఈ సూర్య తేజస్సుతో నిండిపోయిందనే భావనతోటి స్థవరాజం చేసుకుంటే ఆరోగ్యం మెల్లిగా చేకూరుతుంది. ఇది దృష్టిలో పెట్టుకుంటూ ఇవాళ సూర్యుడి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అది మనకు ఆకాశం కేసి చూస్తే ఎన్నో పాలపుంతలు కనిపిస్తాయి, ఎన్నెన్నో పాలపుంతలు ఉంటాయి. ఆ పాలపుంతలు అన్నీ ఒక గోళంలో ఉన్నాయనుకుంటే దాన్ని స్పేస్ గ్లోబ్ అంటాం. అంటే ఆకాశం యొక్క ఒక గోళాకార స్థితి. ఆకాశం గోళాకారంగా ఉంటుందా అంటే ఉండదు. మరి ఎలా ఉంటుంది అంటే ఏదైనా ఒక మేనిఫెస్ట్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా ఒక స్పెరికల్ షేప్లోకి దిగుతుంది అంతే. అంటే మనం నీటి చొక్కని పడేస్తాం అనుకోండి పైనుంచి, ఇలా కిందకి నీళ్ళని బొట్టుగా రాలిస్తే, మనం బొట్టుగా రాల్చాం, అది పడితే అది బొట్టులాగా తయారై పడుతుంది కిందకి. దాని మీద ఫోర్సెస్ పనిచేస్తూ ఉంటాయి. ఆకాశంలో ఉన్న శక్తి ధారలు నీటి మీద పనిచేసి దాన్ని ఒక బోట్, ఒక గుండ్రటి గ్లోబ్ షేప్లోకి వచ్చేటట్టుగా దాని మీద శక్తుల ప్రభావం ఉంటుంది. కాబట్టి ఒక గ్రహం కానీ ఒకటి ఏదైనా ఆకాశంలో తయారైతే దాని మీద ఈ శక్తులన్నీ పనిచేసి అవి గుండ్రంగా తయారవుతాయి. అలాగే మన మీద కూడా పనిచేసినప్పుడు కంటికి చూడటానికి సంబంధం ఏదైతే ఉందో అదంతా కూడా ఇలా గుండ్రంగా తయారవుతుంది అని ఉంటుంది తప్ప ఎందుకు తయారవుతుంది, దానివల్ల ఏంటి, ఇలాంటి విషయాలు తెలియమండి. మన కన్ను గుండ్రంగా ఉంది ఎందుకు ఉంది అంటే గుండ్రంగా కాకుండా నలుచిత్రంగా ఉండొచ్చు కదా, లేకపోతే త్రికోణంలాగా ఉండొచ్చు కదా, లేకపోతే అష్టభుజిలాగా ఉండొచ్చు కదా, లేకపోతే 6 పాయింటెడ్ స్టార్ 5 పాయింటెడ్ స్టార్ లాగా ఉండొచ్చు కదా కన్ను కూడా. అంటే ఉండదు. ఎందుకు ఉండదంటే తెలియదు మనకు, ఉండదని తెలుసుకోవటమే తప్ప అలా ఎందుకున్నది అని క్వశ్చన్ చేయలేము. ఎవరు తయారు చేశారది, భగవంతుడు తయారు చేశారు. అలాగే ఈ స్పేస్ గ్లోబ్ కూడా ఆకాశం అనే ఒక గోళాకార స్థితి మొట్టమొదటిగా ఏర్పడుతుంది. ఆ ఏర్పడిన దాంట్లో ఏముంటాయి, మనం బయట ఆకాశంలో చూస్తున్న పాలపుంతలు ఏవైతే ఉన్నాయో అలాంటివి మిలియన్స్ ఆఫ్ గెలాక్సీస్ ఉంటాయి దాంట్లో. మిలియన్ అంటే 10 లాక్స్ అలాంటివి ఎన్నో ఉంటాయట. అన్ని కలిసిన దాన్ని ఒక సోలార్ గ్లోబ్ అంటాం, ఈ స్పేస్ గ్లోబ్ అంటాం. సారీ, స్పేస్ గ్లోబ్ లో అనంతమైన ఈ పాలపుంతలు ఉండి వాటిలో నక్షత్రాలు ఉంటాయి. ఇవన్నీ 7 to the power of x అంటే ఒక దాని చుట్టూ 7 ఉంటాయి, మళ్ళీ ఒక దాని చుట్టూ 7 ఉంటాయి, మళ్ళీ ఒక దాని చుట్టూ 7 ఉంటాయి. ఇందాక మనం చెప్పుకున్న అన్నమయ కోశంలో 7 సప్లైన్స్ ఉన్నాయి, మనో ప్రాణమయ కోశంలో 7 సప్లైన్స్ ఉన్నాయి, మనోమయ కోశంలో 7 ఉన్నాయి. అలాగా అన్ని ప్లేన్స్లోనూ 7 ఉంటాయి. 7 49. ఈ 49ని 49 అగ్నులుగా చెప్పారు ఇంకో చోట మన పురాణాల్లో వాటిల్లో. ఈ అగ్ని అన్ని ప్లేన్స్లో ఒక్కొక్క ప్లేన్లో ఒక్కొక్క పేరుతోటి ఒక్కొక్క పని చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనం వంట వండుకుంటున్నప్పుడు నిప్పు రాజేస్తాం, అది దానికి యజ్ఞంలో వెలిగించిన ఆ జ్యోతికి చాలా తేడా ఉంటుంది. అది చేసే పని వేరు, ఇది చేసే పని వేరు. అలాగే ఒక సిగరెట్ వెలిగించుకోవచ్చు, అది చేసే పని వేరు, ఇది చేసే పని వేరు. అలాగే అసలు అగ్నికే మామూలుగానే అందరికీ తెలిసిన పేర్లు రెండు ఉన్నాయి, ఒకటి హవ్యవాహనుడు, ఇంకోటి కవ్యవాహనుడు. హవ్యము అంటే దేవతలకి ప్రసాదించేది, దేవతలకి తీసుకువెళ్ళి ఇచ్చేదాన్ని హవ్యము అంటాం, దాన్ని తీసుకువెళ్ళేవాడు కాబట్టి అగ్నికి హవ్యవాహనుడు. అలాగే కవ్యవాహనుడు అది పితృదేవతలకు తీసుకెళ్తాం. ఇలాగా ఒకే అగ్ని రెండు పనులు చేస్తున్నప్పుడు ఒక చోటేమో హవ్యవాహనుడు అన్నాం, ఇంకో చోట కవ్యవాహనుడు అన్నాం. అలాగా ఈ సబ్ ప్లేన్స్ అన్నింటిలో కూడా ఈ సౌర ప్రజ్ఞ నిండి ఉంటుంది. ఈ సోలార్ స్పేస్ గ్లోబ్ ఏదైతే ఉందో దీంట్లో నక్షత్రాలు ఉంటాయి. నక్షత్రాలంటే మన చుట్టూ ఉన్న ఆకాశాన్ని సమభాగాలు చేయటాన్ని నక్షత్రం అంటారు. అలా కాకుండా మనకు సుదూర తీరాల్లో ఎక్కడో మన సూర్యుడు ఎలాగ ఉన్నాడు అలాగా నక్షత్ర స్థితిలో ఉన్న వాళ్ళు ఉంటారు. ఈ ప్రతి స్టారు ప్రతి నక్షత్రం ఒక సోలార్ సిస్టమ్, అంతేగాని అదొక చిన్న మనకు చిన్నదిగా కనిపిస్తుంది కానీ మన సోలార్ సిస్టమ్ ఎలాగుందో ఈ సోలార్ సిస్టమ్ అంతా ఒక స్టార్. అలాంటి స్టార్స్ ఎన్నో ఉంటాయి ఆ స్పేస్ గ్లోబ్. దీనికి అంతటికీ కేంద్రం, దేనికి, ఈ స్పేస్ గ్లోబ్కి. మిలియన్స్ ఆఫ్ గెలాక్సీస్ ఉండి దాంట్లో ఎన్నో సోలార్ సిస్టమ్లుగా ఉన్న తారకలు ఉండి వాటిలన్నిటికీ కేంద్రంలో ఉండేవాడిని సూర్యుడు అంటారు. అది ఆయన యొక్క అనంతమైన విశాలమైన అంటే ఊహించడానికి చాలా కష్టం అలాంటి ఒక స్థితి అన్నమాట. అది సూర్యుడు అంటే. ఈ సూర్యుడు 3 రకాలుగా మనకు తెలుసు. 3 రకాలుగా తెలుస్తాడంటే, ఒకటి బ్రహ్మాండ స్థితిలో, అంటే మన సోలార్ సిస్టమ్ కాకుండా ఆ పైన బ్రహ్మాండ స్థితిలో ఇందాక చెప్పుకున్నాం స్పేస్ గ్లోబ్గా ఉండి అన్నిటికీ ఆత్మగా ఉంటాడు సూర్యుడు. అన్నా ఇక్కడ ఆత్మగా ఉన్న సూర్యుడు అన్నా పరమాత్మ అన్న ఒక్కడే. పరమాత్మ అనిర్వచనీయుడు. మనకు మొట్టమొదటి శ్లోకం ఏంటది గురుపాదకాస్తవంలో, శ్రీ సమంచితమద్వయం పరమ ప్రకాశమగోచరం భేదవర్జితమప్రమేయమనంతమాద్యమకల్మషం నిశ్చలం నిరత నిర్మలం నిజమూలకం. ఇదంతా కూడా ఏవైతే ఉన్నాయో పదాలు అవన్నీ కూడా పరమాత్మని సూచిస్తాయి. అలాంటి పరమాత్మను సూచిస్తున్న ఆ వర్ణన ఏదైతే ఉందో అదంతా సూర్యుడికి కూడా వర్ణిస్తాం. దాని గురించి ఏమి చెప్పలేము ఆయన అంతే దట్ తత్ అంటాం. అలాంటి సూర్యస్థితి మొట్టమొదటి కాస్మిక్. ఆ తర్వాత దాంట్లోంచి మనకు ఆ బ్రహ్మాండ స్థాయిలో ఉన్న వాళ్ళనే మనం మన సూర్యుడి స్థవంలో వస్తుంది. సప్త సప్తిర్ మరీచిమాన్, సప్త సప్తి అంటే 7 ఏళ్ళు సప్త సప్తిగా ఉంటాడు బ్రహ్మాండ స్థితిలో. అంటే మనం బ్రహ్మాండ స్థితిలో సూర్యుడిని ఆరాధన చేస్తున్నాం అంటే సూర్యుడి యొక్క భౌతిక దేహం దాని వెనకాల ఆత్మ కాకుండా పరమాత్మ స్థాయి ఏదైతే ఉందో, అంటే మనకు దేహము అలాగే నేను అనే జీవుడు అనే ప్రజ్ఞ, అలాగా ఆ పైన ఇంకా పరమాత్మ ఎలాగైతే ఉన్నారో అలాగే అక్కడ కూడా ఆ విశ్వ అంతటికి ఆత్మైన సూర్యుడిని మనం ధ్యానం చేస్తున్నప్పుడు దానికి మంత్రం ఏంటంటే సప్త సప్తి, ఆయన సప్త సప్తర్ మరీచిమాన్ అని మనం ఆదిత్య హృదయంలో చదువుకుంటూ ఉంటాం. ఈ సూర్యుడు కాస్మిక్ తర్వాత అంటే బ్రహ్మాండ తలం, ఆ తర్వాత సౌరతలం అంటే సౌర కుటుంబం మన సూర్యుడు, దాని చుట్టూ గ్రహాలు ఆ స్థాయిలోకి వచ్చాడు. ఆ తర్వాత భౌతిక గోళం వస్తుంది, మనిషి అతను మనస్సు అలాగే ప్రజ్ఞ, ప్రజ్ఞ శరీరం ఈ మధ్యలో మనస్సు. అలాగే ఇక్కడ కూడా సూర్యుడు 3 రకాలుగా మనకు తెలుస్తూ ఉంటాడు, ప్రజ్ఞామయుడు అలాగే మనోమయుడు లేకపోతే భౌతికంగా ఒక గ్రహంగా కనిపించేవాడు. ఈ రకంగా మనిషిని మనం ఎలా అర్థం చేసుకోవాలో అలాగే సూర్యుడిని కూడా. కానీ ఇందాక చెప్పుకున్నాం చూసారా, అనేక అనేక మిలియన్స్ ఆఫ్ గెలాక్సీస్ అన్ని ఉన్న స్పేస్ గ్లోబ్ ఏదైతే ఉందో దాని అంతటికీ కేంద్రంగా ఉంటాడు సూర్యుడు. అది గుర్తుపెట్టుకుంటే అది కాస్మిక్ అనమాట, అది సప్తసప్తి అంటే. ఆ తర్వాత ఈ సూర్యుడికి ఉన్న వర్ణం ఏంటి, ఆదిత్య వర్ణం తమసస్తుపారే సర్వాణి రూపాణి విచిత్య ధీర నామాని కృత్వా అభివదన్ యదాస్తే అని పురుష సూక్తం చెప్తుంది. ఇక్కడ ఆదిత్యవర్ణం అంటే ఓంకారం, వర్ణం అంటే 2 ఉన్నాయి రంగు ఒకటి అక్షరం ఒకటి. ఆదిత్యవర్ణం అంటే ఓం. ఈ ఓంకారం అంటున్నప్పుడు మనకు కరెక్ట్గా సూర్యుడితో మనకు కాంటాక్ట్ వస్తే అప్పుడు బంగారు రంగు వస్తుంది. ఆ బంగారు రంగుని సువర్ణము అనేవాళ్ళు మొట్టమొదట. ఆ తర్వాత మెల్లిమెల్లి సువర్ణం అంటే చాలా మంచి రంగు, అలాగే మెల్లిమెల్లిగా బంగారం అని అర్థం వచ్చింది సువర్ణానికి. సువర్ణం అంటే మొదట్లో బంగారం అనే అర్థం కాకుండా మంచి వర్ణము అని ఉండేది. ఆ తర్వాత అది బంగారం అయింది. ఈ ఓంకారంలో మనం క్రింద సార్ చెప్పుకుంటూ ఎందుకో ఈ స్కైప్లో ప్రాబ్లం వచ్చి ఆగిపోయింది, వేరే రకంగా మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ ఓంకారం అక్కడ చెప్పదలుచుకుని ఇప్పటి ఇక్కడ వస్తుందనమాట. ఈ ఓంకారంలో 3 అక్షరాలు ఉంటాయి. ఈ 3 అక్షరాలు కూడా ఒకటి ఈ బ్రహ్మాండ స్థలంలో ఉన్న సూర్యుడికి, 2వ అక్షరం ఏమో సౌరస్థాయిలో ఉన్న సూర్యుడికి, 3వ అక్షరం ఏమో గ్రహస్థాయిలో ఉన్న సూర్యుడికి గుర్తుగా మనం తెలుసుకోవాలి. అంటే అకారము అనేది పూర్తిగా కాస్మిక్ సన్, బ్రహ్మాండ స్థాయిలో ఉన్న సూర్యుడు. ఈ స్పేస్ గ్లోబ్ అనంతమైన ఈ మిలియన్స్ ఆఫ్ గెలాక్సీస్ ఉన్న స్పేస్ గ్లోబ్కి ఏదైతే సెంటర్ ఉందో అది కాస్మిక్ సన్ అనుకుంటే, దాన్ని దేని ద్వారా తెలుసుకుంటాం, అకారం ద్వారా. అకారానాం అక్షరోస్మి అని అంటాడు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ. ఆ అంటే అని మనం అకారాన్ని ఉచ్చరిస్తున్నప్పుడు మన చేతనత్వము ఈ విశ్వం అంతటికి ఆత్మైన కాస్మిక్ సన్ బ్రహ్మాండ స్థాయిలో ఉన్న సూర్యుడు నేను ఒకటే, నేను అది ఒకటే అనే కరెక్ట్గా చేయాలి ధ్యానం చేసేడు. కొన్ని రోజులు ఇలాగే చేస్తే నిజంగా బ్రహ్మాండ స్థాయిలో ఉన్న సూర్యుడితో మనం ఒకటైపోతాం. దాని గురించి ఉపనిషత్తు ఏం చెప్తుందంటే, నీ ముఖాన్ని కప్పి ఉంచిన ఆ బంగారు రంగు మూతని నా కోసం కాస్త తెరు, నీ దివ్య దర్శనాన్ని నీ సత్య దర్శనాన్ని నాకు ప్రసాదించు అని ఉంటుంది. అలాంటి దర్శనం కావాలి అంటే మనం ఈ సూర్య ఉపాసన చేస్తాం. గాయత్రిలో కూడా దాన్నే సూర్య అనకుండా సవిత అంటాం, దాని గురించి కూడా చెప్పుకుందాం ఇప్పుడు. అలాగా సూర్యప్రజ్ఞ ఏదైతే ఉందో బ్రహ్మాండీయ తలం నుంచి అది భౌతిక తలంలోకి రావటానికి, అలాగే సౌర కుటుంబ స్థాయిలోకి రావటానికి వచ్చి మళ్ళీ గోళాకారంగా ఒక గ్రహంగా కనిపించడానికి మూడు స్థితుల్లోనూ కూడా ఈ ఓంకారంలో ఉన్న మూడు అక్షరాలు వాటి యొక్క పొటెన్సీ పనిచేస్తూ ఉంటుంది. ఆ రకంగా అకారము అనేది బై నేచర్ అది దివ్యమైనది. బై నేచర్ అంటే స్వతసిద్ధంగా అది దివ్యమైనది అకారం. మరి మిగతావి కాదా దివ్యమైనది అంటే అలా కాదు. అకారము అనేది ఒక సింబల్. అకారము అసలు ఆ అనేది ఎలా ఉచ్చరిస్తాం ఇంకా అసలు మనం కొంచెం అక్కడ ఈ రెండు అక్షరాలు చెప్పేసుకొని మళ్ళీ ఇంకో టాపిక్ దీనికి సంబంధించిందే చెప్పుకున్నాం. అదేంటంటే క్రియేషన్ అంటే ఒక సృష్టి జరగటానికి ఓంకారం వల్ల జరిగింది అని చెప్తారు. దాని గురించి చెప్పుకుంటూ మళ్ళీ కొంచెం అటు వెళ్దాం. అదేంటంటే అకారము స్వతసిద్ధంగా దివ్యమైనది. అంటే దివ్యమైనది అంటే ఏది దివ్యమైనది, దేవుడే భగవంతుడే సమస్తం. అంటే ఏ రకమైన ఇంకొకటి లేకుండా తనంత తాను ఎలా ఉన్నాడో దివ్యంగా అలాగే ఉన్న స్థితి అనమాట. దాంట్లో ఇంకా ఏమి మార్పులు చేర్పులు లేవు. అలాంటి స్థితిలోంచి అది సూర్య దివ్యమైనది అయిన పరమాత్మ తత్వం ఏదైతే ఉందో దాన్ని సూచిస్తుంది అకారం. అంటే మనం ఓంకారాన్ని మూడు మాత్రలుగా అకార ఉకారం అకారాలుగా ఉచ్చరిస్తున్నప్పుడు మొట్టమొదటి అకారం అంటున్నప్పుడు ఏ పరతత్వం అయితే ఉన్నదో ఎవ్వని చే జనించు జగం ఎవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడు ఎవ్వడు అనాది మధ్యలయుడు ఎవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వాణిన్ ఆత్మభవన్ ఈశ్వరుని శరణం వేడుదన్ అని పద్యం మనకు భాగవతంలో ఉంటుంది. అలాగే అన్నిటికీ మూల కారణమైన వాడు సమస్త జగదాధారాయ నమః. ఆ స్థితిని మనం ఆ స్థితితో ఒకటవుతున్నాం అనే భావనతోటి అకారాన్ని ఉచ్చరించాలి. ఆ తర్వాత ఉకారం వస్తుంది. ఈ ఉకారము సూర్యాత్మకము అంటే మనకు కనిపించే సూర్యుడు. ఈ భౌతిక సూర్యుడికి వెనకాల ఉండేవాడు. అంటే మనిషి కనిపిస్తాడనుకోండి భౌతికంగా కిషోర్ కనిపిస్తాడు, లేకపోతే తేజ కనిపిస్తుంది. దాని వెనకాల అసలు తేజ ఉంటుంది, అసలు కిషోర్ ఉంటాడు. ఆ అసలు కిషోర్కి అసలు తేజకి వెనకాల ఎప్పుడు ఎవరు ఉంటాడు, పరమాత్మ ఉంటాడు. అలాగే మనకు భౌతికంగా ఒక గోళాకారంగా సూర్యుడు ఉంటాడు, ఆయన వెనకాల సూర్యుడు ఉంటాడు. అసలు అందరికీ వెనకాల ఎలాగైతే పరమాత్మ ఉంటాడు, అలాగే సూర్యుడికి కూడా వెనకాల ఎక్కడో ఇందా చెప్పుకున్న అనేక గెలాక్సీస్కి మూల కారణంగా మధ్య బిందువుగా ఉన్న పరమాత్మగా ఉంటాడు. ఈ మూడు అకారము దివ్యమైనది, ఉకారము సూర్యాత్మకము, మకారము సోమాత్మకము. సోమ సూర్య అనల లోచనాయ నమః. అంటే చంద్రుడు సూర్యుడు అగ్ని కన్నులుగా గలది జగన్మాత అని చెప్తారు అమ్మవారి నామాల్లో. అదే ఇక్కడ కూడా చెప్తున్నారు. ఈ ఓంకారం యొక్క మూడు అక్షరాల్లో అకారమేమో అగ్నితత్వం అంటే సుషుమ్న మధ్యలో ఉంటుంది. ఉకారము సవితాశక్తి, సవిత సృష్టించే శక్తి గలదన్నమాట. అందుకని గాయత్రి మనం చేస్తున్నప్పుడు ఈ సూర్యుడితోనే మనం సూర్యుడిలోంచి సవితాశక్తినే గ్రహిస్తూ ఉంటాం. గురువు గారు ప్రజ్ఞావతార కథామృతంలో మనం చదువుకున్నాం. అలాగే మకారము సోమాత్మకము. ఇది ఏంటంటే రిఫ్లెక్టింగ్ ప్రిన్సిపల్. రిఫ్లెక్టింగ్ ప్రిన్సిపల్ అంటే అసలుది కాకుండా దాని బింబం, దాని నుంచి వచ్చే కిరణాలు, వాటి ప్రసారం, వాటిని తెలుసుకోవటం. ఈ రకంగా మనకు ఓంకారంలోని మూడు అక్షరాలు అకారము అగ్నితత్వాత్మకము, ఉకార సవిత సూర్యాత్మకము, మకారము సోమాత్మకము. ఈ మూడు మనకు ఈ కనిపించే సూర్యుడి నుంచి ఈ మూడు ఎప్పుడూ వ్యక్తమవుతూ ఉంటాయి. కనిపించే సూర్యుడు అక్కడ ఒక గోళంగా కనిపిస్తున్నాడు, కానీ దాని వెనకాల ఒక సూర్యుడు, అన్నిటి వెనకాల పరమాత్మ ఉన్నాడు. ఈ మనకు కనిపించే సూర్యుడు మటుకు ఈ ప్రతిఫలించిన సూర్యబింబమే అసలు సూర్యుడు కనపడ్డ ఎవరికి, ఎందుకంటే అసలు సూర్యుడు పరమాత్మే. ఎలాగైతే ఇప్పుడు తేజ కనిపిస్తుంది తప్ప అసలు తేజ ఎవరు చూడగలం, దట్ ఈస్ కాల్డ్ హయ్యర్ సెల్ఫ్. హయ్యర్ సెల్ఫ్ అనేది ఒకటి ఉంటుంది ప్రతి మనిషికి. ఆ హయ్యర్ సెల్ఫ్ ఈ భౌతిక దేహానికి అధిపతి అనమాట. ఆ హయ్యర్ సెల్ఫ్నే సోల్ అంటాం. ఆ సోల్ ఎవరికి కనిపిస్తుంది? ఎదురుగుండా ఎవరు కనబడదు. కిషోర్ ఉన్నాడు, కిషోరే కనిపిస్తాడు తప్ప సోల్ కనబడదు. కానీ కొందరు కనిపిస్తాడు. ఇప్పుడు సపోజ్ మాస్టర్ ఉన్నారు, మాస్టర్ చూస్తే సోల్ వాట్ ఈస్ దట్ అని తేజ కేసు చూస్తే ఆ సోల్ ఏంటో తెలుస్తుంది. అలాగే కిషోర్ కేసు చూస్తే తెలుస్తుంది. అంతే తప్ప మిగతా వాళ్ళు ఎవరికి తెలియదు. అలాంటి వాళ్ళకి వాళ్ళ మహాత్ములు కాబట్టి. అలాగే సూర్యుని కూడా చూసి వాళ్ళు తెలుసుకోగలరు. అలా తెలుసుకున్న వాళ్ళు చెప్పినవి మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. ఈ మూడు రకాలుగా ఉన్న, అంటే అగ్నితత్వాత్మకంగా సౌర అంటే సూర్య తత్వాత్మకంగా ఉన్నవాడు, సోమాత్మకంగా ఉన్న ఈ మూడు రకాల వాడు ప్రతి చోట వాటిలో ఏడు ఏడు తలాలు ఉంటాయి. 3 × 7 = 21. త్రిసప్త సమిధకృతా దేవా యజ్ఞం తన్మానా అబద్ధం పురుషం పశుం. యజ్ఞపురుషుడుగా భగవంతుణ్ణి దేవతలు బంధించి కట్టేశారు. కట్టేసి 21 సమిధులుగా వేశారు యజ్ఞాన్ని. యజ్ఞంలో సమిధులు వేస్తాం కదా, అలాంటి 21 సమిధులు వేశారు. సమిధులు వేసి సృష్టి అంతా చేశారట. అది పురుష సూక్తం చెప్తుంది. దానికి అంతటికీ కూడా ఇక్కడ సూర్యుల్లో ఉన్న ఈ అగ్ని సూర్య సోమ తత్వము ఏదైతే ఉందో ఈ మూడు తత్వాలు ఇంటూ వాటిలో 7 సబ్ ప్లేన్స్ మళ్ళీ ఉపతలాలు ఉంటాయి. ఆ ఉపతలాలకు సంబంధించి మొత్తం లెక్కేస్తే 3 × 7 = 21 వస్తాయి. 21 సమిధులతోటి ఈ సృష్టి యజ్ఞం జరిగింది అని పురుషోత్తం చెప్తుంది. అదంతా కూడా ఈ సూర్యుడి గురించే. అలాగా ఈ అకారము స్పిరిచువల్ సన్ ఆర్ కాస్మిక్ సన్ పరమాత్మ. అలాగే ఉకారము ప్లానెట్, ఉకారం ఏంటంటే ఆత్మ సోలార్ సన్. అలాగే మకారము ప్లానెటరీ సన్ శరీరం. ఈ రకంగా మనం అకార ఉకార మకారాలతోటి త్రిమూర్త్యాత్మకుడైన సూర్యుడితో ఒకటవుతాము. అంటే సూర్యుడితోటి అన్ని ప్లేన్స్లోనూ మనం ఒక్కటవుతాము. ఓంకారాన్ని అకార ఉకార మకారాలుగా ఉచ్చరిస్తూ వింటూ ఉన్నప్పుడు ఎవరైతే ఈ పని చేస్తారో వాళ్ళు సూర్యుడితో ఒకటవుతారు. అయాం దట్ అయాం అని యాక్చువల్గా మనకు అర్థమవుతుంది. అయాం దట్ అయాం అంటే తత్ అదే, నేను నేను అదే అనే జ్ఞానం మనలోకి మన అనుభవంలోకి వస్తుంది. ఊరికి ఎవరో చెప్పడం కాదు. నువ్వు సూర్యుడు ఒకటే అంటే ఎలాగా అని మనకే డౌట్ వస్తుంది కదా. నువ్వు పరమాత్మ అంశమే, నువ్వు మామూలుగా మనిషివి కాదు, మనిషివే పరమాత్మ అంశవి. ఈ శరీరం నీకు ఉంది అని చెప్తే వెంట ఏమో అని చెప్తున్నా నిజమా అంటుంది. కానీ అది చేస్తే తప్ప, మన అనుభవంలోకి వస్తే తప్ప అది నిజం కావు. ఒక చోట చెప్తారు ఒక మహాత్ములు, 2 రోజులు ఎంత అంటే 4, 10 15 ఎంత 150. ఇలాగా ఎక్కాల పుస్తకాల్లో ఎక్కాలకి ఆన్సర్ ఆల్రెడీ ఉంటుంది, రెడీమేడ్ ఆన్సర్. ఆ రెడీమేడ్ ఆన్సరు తెలుసుకోవటం వల్ల ఉపయోగం ఏం లేదు, నీ అనుభవంలోకి రావాలి అంటారు. అందుకని ప్రతి వాళ్ళు వింటున్న విషయాన్ని తమ అనుభవంలోకి వస్తుందా లేదా చూసుకోవాలి. అంతే తప్ప ఇదేదో బాగుంది, చాలా బాగుంది, చాలా బాగా చెప్తున్నాడు, ఇవన్నీ వేస్ట్. చాలా బాగా చెప్తున్నాడు అంటే నేనేం చెప్పను, ఎందుకంటే అది ఆల్రెడీ మహాత్ములు చెప్పినవే, కొత్తగా మనం చెప్పేదేం లేదు దీంట్లో. కాకపోతే మీ ముందుకు తీసుకువచ్చే ఒక అవకాశం నాకు వచ్చింది, ఆ ముందుకు తీసుకొస్తున్నాను. నాకు నా గురుదేవులు శ్రీరామకృష్ణులు చెప్పారు కాబట్టి అక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది. దానివల్ల ఈ సాధన చేసుకుని మనమంతా పరిణామ క్రమంలో ముందరికెళ్ళాం అనేదే ఈ మొత్తం క్లాసెస్ అన్నిటికీ కూడా ముఖ్య ఉద్దేశం. ఆ దృష్టితో చక్కగా అందరూ ప్రాక్టీస్ చేసుకోండి. ఈ కాస్మిక్ సన్కి ఒక పేరు ఉంది, అదేంటంటే ఓం. ఏదైతే సూర్యుడికి కూడా వెనకాల ఉండి మొత్తాంతటికీ జగత సూర్య ఆత్మ జగతస్థు సస్య, ఈ మొత్తం అంతటికీ ఆత్మస్వరూపుణ్ణి ఓం అంటాం. అలాగే సోలార్ సన్ ఉన్నాడు. సోలార్ సన్ అంటే ఇండివిజువల్గా ఉన్నవాడు, అంతటి కాకుండా మనకు కనిపించే గ్రహం ఏదైతే ఉందో దానికి ఆత్మగా ఉన్నవాడు, దాన్ని సోల్ అంటారు, SOL. ఆ తర్వాత భౌతికంగా కనిపించే ఈ సూర్యగ్రహానికి ఆన్ అంటే వేరే భాషలు అనమాట. ఇది ఈ మూడు కలిపితే సోలోమాన్ కింగ్ సోలమన్ ఉండి ఆయన ఒక సింబల్ ఉంటుంది, 6-pointed star. ఆ 6-pointed star కింగ్ సోలమన్ సీల్ అంటారు. ఇదంతా కూడా సూర్య ఉపాసనకు సంబంధించింది. కింగ్ సాల్మన్ సీల్లో కింద నుంచి పైకి ఉండే త్రిభుజం మన యొక్క ఆకాంక్షను తెలుపుతుంది. అలాగే మనలో ఉన్న క్రింది మూడు రకాల చక్రాలు ఏవైతే ఉన్నాయో, మూలాధార, స్వాధిష్టాన, మణిపూరాలకి గుర్తు. అలాగే పైనుంచి కిందకి ఉండే ఒక త్రిభుజం ఉంటుంది, దాంట్లో పైవి, సహస్రారం, ఆజ్ఞ, విశుద్ధి, ఈ రెండు కలయికలో మధ్యలో ఒక బిందు వస్తుంది, అది అనుగ్రహము. ఎప్పుడైతే ఈ సిక్స్ పాయింటెడ్ స్టార్ని బాగా ధ్యానం చేస్తామో మనకు అనుగ్రహం వస్తుంది. సిక్స్ పాయింటెడ్ స్టార్ అంటే ఏమిటో తెలుసుకోవాలి. మళ్ళీ ఊరికే ఎదురుకుండా ఒక భుజం, ఒక త్రిభుజం పైకి ఉండేది, ఒక త్రిభుజం కిందకు ఉండేది గీసి దాన్ని చేసి చూస్తూ కూర్చుంటే రాదు. మళ్ళీ దాని యొక్క భావన తెలుసుకోవాలి. ఆ భావన ఏంటంటే నాలోకి ఆ భగవత్ తేజస్సు అవతరించుగాక. దేని ద్వారా అవతరిస్తుంది? సహస్రం ద్వారా, ఆజ్ఞ ద్వారా, విశుద్ధి ద్వారా, నా యొక్క మూలాధార, స్వాధిష్టాన, మణిపూరాల్లోకి ఆ భగవత్ తత్వం అవతరించుగాక. ఎందుకు అవతరించాలి అంటే నేను పవిత్రుడు అవ్వాలి, నేను ఆత్మననే జ్ఞానం తెలుసుకోవాలి. గురుదేవుల ఆత్మకథలో చెప్పారు, నేనేం చేసినా కూడా బ్రహ్మజ్ఞానం కోసం చేశాను, బ్రహ్మవర్చస్సు కోసం చేశాను అని. అలాగే ఇప్పుడు ఈ వింటున్న మన ఈ సూర్య జ్ఞానం ఏదైతే సూర్యుడి గురించి, అది కూడా మనం ఆ బ్రహ్మవర్చస్సు కోసమే, ఆ బ్రహ్మజ్ఞానం కోసమే చేస్తున్నాము అనే దృష్టి ఉండాలి. ఈ సూర్యుడు మనకు కనిపించే సూర్యుడి వల్ల మనకు దిక్కులు ఏర్పడుతున్నాయి, నాలుగు దిక్కులు. తూర్పును ఉదయిస్తాడు కాబట్టి అది తూర్పు, పడమర అస్తమిస్తాడు పడమర, ఇంకొకటి ఉత్తరము, దక్షిణము. అలాగే ఇంకొక నాలుగు ఉన్నాయి, అవేంటంటే తూర్పు, పడమర, మెరిడియన్, నాడీర్. మెరిడియన్ అంటే జెనిత్, హైయెస్ట్ పాయింట్. నాడీర్ అంటే లోయెస్ట్ పాయింట్, పాతాళం. ఒకటి స్వర్గం, ఇంకోటి పాతాళం, ఇలాగ నాలుగు. అలాగే ఇంకా ఈ సూర్యుడి గురించి తెలుసుకుంటే ఇంక తెలుసుకోవాల్సింది ఏం లేదు, కానీ దానికి ఒకటే మార్గం ఉంది. అదంతా కూడా మనకు పురుష సూక్తంలో ఎలా చెప్తారంటే, వేదాహమేతం పురుషం అహంతం ఆదిత్యవర్ణం తమసస్పరస్తాద్ అని మనకు వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్పరస్తాద్, తమస్సుకి అవతల ఉన్నవాడు అంటే చీకటికి అవతల ఉన్నవాడు ఆదిత్యవర్ణుడు, పురుషుడు మహాంతుడు, మహాంతం అలాంటి వాడు అంటే అంతం, మహా అంతం, మహా అనే దానికి చివరిన ఉన్నవాడు అయినవాడు ఎవరైతే ఉన్నాడో అతన్ని నేను ఎరుగుదును. వేదాహం, వేదాహం అంటే, వేదాహం అంటే నేను ఎరుగుదును ఎవరిని, పురుషం. మహత్ అంటే ఈ సృష్టించడానికి ఒక దాన్ని మొట్టమొదట మహత్వం అనేది సృష్టించాడు భగవంతుడు, ఆ మహత్వం నుంచి మిగతా అన్నీ వచ్చాయి. కాబట్టి ఆ మహత్తు కంటే కూడా వెనకాల ఉన్నవాడు, మహత్తుకి పైన ఉన్నవాడు అలాంటి పురుషుణ్ణి నేను దర్శించాను. మాతా మిర్రా చెప్తుంది ఆవిడ యొక్క అనుభవం దీని గురించి. ఆ బంగారు రంగు పాత్ర మూతని తీసిపెట్టి పక్కన సత్య దర్శనం చేయనాకని ఆవిడ దర్శించింది ఎక్స్ప్లెయిన్ చేస్తారు, చాలా బాగుంటుంది. మాతా మిర్రా పుస్తకాలు చదవండి, దాంట్లో దొరుకుతుంది. అలాగా దీంట్లో ఈ రకంగా తప్ప ఇంకో దారి లేదు, నాణ్య పంధ అయనాయ విద్యదే. ఇదేంటి, మూడు మార్గాలు ఉన్నాయి కదా, కర్మయోగం ఉంది, భక్తి యోగం ఉంది, జ్ఞానయోగం ఉంది, ఇంకా రకరకాల కొండలని యోగం ఉంది, ఇవన్నీ ఉన్నాయంటే అవన్నీ కూడా ఎక్కడి వరకు తీసుకెళ్తాయంటే మనల్ అందరినీ కూడా సమర్థ సద్గురు స్పర్శ ధ్యానంలో మాస్టర్ చెప్పినట్టుగా అక్కడి వరకు తీసుకెళ్తాయి. ఎక్కడి వరకు? ఆజ్ఞ వరకు తీసుకెళ్తాయి. అక్కడి నుంచి ఇంకా ఒకటే మార్గం, ఆజ్ఞ వరకు వెళ్ళచ్చు. మీరు మనం ఏ సాధన చేసుకున్నా ఆజ్ఞలో మనం ప్రతిష్ఠితులం అవ్వాలి ఫస్ట్. ఆజ్ఞ నుంచి ఇంకా గురువు ఆజ్ఞ, అక్కడి నుంచి ఇంకో ఇలా రా నడు అంటాడు, తీసుకెళ్తాడు. అక్కడి నుంచి ఎవరికైనా ఒకటే మార్గం ఉంటుంది, ఐఆమ్ ది పాత్, ఐఆమ్ ది లైట్, ఐఆమ్ ది వే అని క్రైస్ట్ చెప్పాడు. అలాగే మాస్టర్ ఏం చెప్పారు, బికమ్ ది పాత్. ఆయన ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, బికమ్ ది పాత్, నువ్వే ఆ పదంగా అయిపో. అయిపోతే ఏమవుతుంది, నీ మించి నడిచి జనాలు వెళ్ళిపోతుంటారు, నీ మార్గంలో నడిచి జనాలు వెళ్ళిపోతుంటారు. యూ బికమ్ ది పాత్ అంటే ఏంటి, మన జీవితము ఇంకొకరికి ఆదర్శవంతంగా ఉండాలి. గురుదేవుల జీవితం ఎలాగైతే ఆదర్శంగా ఉందో అలాగ మన జీవితం ఆదర్శంగా ఉండాలి. ఎవరి జీవితం సాధన చేసుకుని ఈ మొత్తానికి మూల పురుషుడైన వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్పరస్త, ఆ తమస్సుకి అవతల ఉన్నవాడు, మహత్తుకి అవతల ఉన్నవాడు మూల పురుషుడు, ఆయన దర్శించాము. ఆ స్థితికి వెళ్ళటానికి ఈ సూర్యుడు అనే పదాన్ని మనం వాడతాము. పదంలో ఏముంటుంది, సూర్యుడు అంటే మా గురువు గారు ఏమిచ్చారు పరమ పూజ్య గురుదేవుడు, దాంట్లో సువతి కర్మాణి ప్రేరయితి సూర్య, మంచి పనులను ప్రేరేపించేవాడు సూర్యుడు, అది ఇంకొక అర్థం. కాబట్టి మనకు మంచి పనులు ప్రేరేపించబడుతున్నాయంటే మనలో సూర్యుడు పనిచేస్తున్నాడు. అది ఎంత కష్టమైనా మంచే చేస్తాను. సత్యహరిశ్చంద్రుడు ఉన్నాడు, ఆయనకి ఎంత కష్టం వచ్చినా సత్యాన్నే పలుకుతానని చివరి వరకు నిలబడ్డాడు, అంటే ఆయనలో సూర్యుడు పనిచేస్తున్నాడు. అలాగే మనలో కూడా సూర్యుడు పనిచేస్తూ ఉంటే మనం కూడా ఎప్పుడు కూడా వ్రతేన దీక్షామాప్నోతి, దీక్షాయాప్నోతి దక్షిణాం శ్రద్ధమాప్నోతి, శ్రద్ధయా సత్యమాప్నోతి. శ్రద్ధ అనేది మనకు ఆ సూర్యుడి నుంచి వచ్చి సత్యం వైపుకి నడిపిస్తుంది మనం. మనకు యజ్ఞంలో ఇక్కడ ఒక రక్షా సూత్రం కట్టుకుంటాం, దాంట్లో ఉన్న మంత్రం ఇది, వ్రతేన దీక్షామాప్నోతి దీక్షాయాప్నోతి దక్షిణాం దక్షిణాం శ్రద్ధమాప్నోతి శ్రద్ధయా సత్యమాప్నోతి. శ్రద్ధ సత్యం దగ్గరికి తీసుకెళ్తుంది. శ్రద్ధామయోయం పురుష అని చెప్తారు ఒక చోట, శ్రద్ధామయోయం పురుష. శ్రద్ధ అనే దాన్ని బట్టి ఎలా ఉంటుందో శ్రద్ధ, దాన్ని బట్టి ఆ పురుషుడు ఎలా ఉంటాడు అని చెప్తారు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ. ఇవన్నీ మనం ఎందుకు గుర్తు పెట్టుకోవాలి అంటే మన శ్రద్ధ దేని మీద పెడతాం. ఈకే మాస్టర్ ఒక చోట చెప్తారు, నువ్వు శ్రద్ధ అనేది ఖర్చు పెట్టి ఒక మంచి ఇల్లు కట్టావు, శ్రద్ధ అనేది ఖర్చు పెట్టి పిహెచ్డి చేసావు, శ్రద్ధ అనేది ఖర్చు పెట్టి కోట్లు సంపాదించావు, అదే శ్రద్ధ పెట్టి నువ్వు భగవంతుని దర్శించవచ్చు. నీ శ్రద్ధని ఎలా వాడుకుంటావు, నీకున్న శ్రద్ధని ఎలాగ వాడుకుంటావు అంటే మనకున్న శ్రద్ధ ఇంకొంచెం గట్టిగా చదివితే ఇంకో 50 మార్కులు వచ్చేవి, అందరికంటే టాప్ యూనివర్సిటీ టాప్ నేనే అని చెప్పుకోవడానికి పనికొస్తుంది అంతే. కానీ అదే శ్రద్ధని భగవత్ సేవలో, అదే శ్రద్ధని దివ్య ప్రణాళికని ఇంకా ముందరికి తీసుకువెళ్ళచ్చు మేము, దీంట్లో నేను ఇంకా ఏం చేయగలను అని ఆలోచించుకోవడంలో కనుక ఆ శ్రద్ధను పెడితే ప్రతి ఒక్కరూ కూడా రామకృష్ణ మాస్టర్ కోరుకున్న స్థితిని అందుకోగలరు. ఆ శ్రద్ధ అనేది ఎలా వస్తుంది, జస్ట్ నమ్మకం, ఫెయిత్. అదేంటంటే దానికి ఇంపాసిబుల్ అనే మాట లేదు. ఎప్పుడైతే ఖచ్చితమైన ఫెయిత్ ఉందో, మనకు నమ్మకం ఉందో, ఆ నమ్మకం దేన్నన్నా తీసుకొచ్చి ఎదురుగుడ్డ నుంచో పెట్టగలదు. అలాంటి నమ్మకం ఉందా మనకు మన గురువు మీద, అలాంటి నమ్మకం ఉందా మనం పరమ పూజ్య గురుదేవుల మీద కానీ, పరమవందని మాతాజీ మీద కానీ, దాదా గురుదేవుల మీద కానీ, రామకృష్ణ మాస్టర్ మీద కానీ నిజంగా అంత నమ్మకం ఉందా? ఇది మేము చేయగలమా? ఏమో మాస్టర్ చెప్తారు భూమే స్వర్గావతరంట, నువ్వే చేయాలో అన్నట్ట యుగంధర్తో. నాకు కోరిక ఉంది, నువ్వు చేస్తావు యుగంధర్, నువ్వు చేయగలవు అన్నట్ట. చెప్పండి మాస్టర్. సరిగ్గా ఆయన శరీరం వదిలేసి ముందు రోజు ఆయన మొన్న చెప్పాడు నాకు మా ఇంటికి వచ్చినప్పుడు, ఏం లేదు భూమే స్వర్గావతరణ నువ్వు చేయగలవు చెయ్యాలి అన్నట్టు. అయ్య బాబాయ్ నేనేం చేయగలను నాకేం తెలుసు అన్నట్టు చెప్తున్నది ఎవరు, దాని మీద మనకు ఎంత శ్రద్ధ ఉంది, చెప్తున్నది ఎవరు, దాని మీద మనకు ఎంత నమ్మకం ఉంది, దాన్ని బట్టి మన అన్నీ నడుస్తాయి. మన జీవితానికి మనం ఒక ముఖ్యమైన దాని ఏమంటాం, ఆవు గడ్డి మెయ్యాలనుకోండి, దానికి ఎక్కడికి పారిపోకుండా తాడు కట్టి మెడకి ఒక గుంజకు కట్టేసేసి వదిలేస్తారు, ఆ తాడు దాటి వెళ్ళలేదు ఆవు. అలాగ మన జీవితాలకు కూడా మనం ఏదో ఒక పాయింట్ పెట్టుకుని దాని చుట్టూ తిప్పుతూ ఉంటాం మన జీవితాలని. ఒక ఇల్లు కొనుక్కోవాలి, ఒక 1 కోటి రూపాయలు ఇల్లు కొనుక్కుంటే హాయిగా ఉంటుంది, 1 కోటి రూపాయలు సంపాదించారు కూడా మన జీవితం అంతా ఇంకా కోటి చుట్టూ తిరుగుతుంది, కోటితోటి ఇల్లు కొనడం తోటి సరిపోతుంది. ఆ తర్వాత ఇల్లు సంరక్షించుకోవడం, దాన్ని మెయింటైన్ చేసుకోవడం, అక్కడ ఎలా అయిపోయింది ఇక్కడ ఎలా అయిపోయింది, ఈ గోల్తో సరిపోదు. అలా కాబట్టి నేను చక్కటి భార్య అక్కడ రావాలి, పెళ్లి చేసుకోవాలి, దాంతో సరిపోతుంది, లేకపోతే నాకు పిల్లలు బ్రహ్మాండంగా వాళ్ళందరూ వృద్ధులకు రావాలి, దీంతో సరిపోతుంది, ఇలాగ వీటితోనే సరిపోతుంది. అంటే ఏంటి, సెల్ఫ్ సెంటర్డ్ అయిపోతుంది. వీ మస్ట్ బి అట్లీస్ట్ మాస్టర్ సెంటర్డ్ గాడ్ సెంటర్డ్ కాకుండా భగవంతుడే కావాలి నాకు, ఇంకేం అక్కర్లేదు అనేంత ప్రహ్లాదుడో లేదా ధ్రువుడో అంత కాకుండా మనం మాస్టర్ సెంటర్డ్ అనుకోండి. గురువు అనే ఒక పోల్ ఉందనుకోండి, ఆ పోల్కి మనల్ని మనం కట్టేసుకోవాలి. కట్టేసుకుని తాడు కాస్త పెట్టుకుని ఎక్కువ పనులు ఆయన విను, కొంచెం మనకు మామూలుగా అవసరమైన పనులు మనం చేసుకుంటూ ఉండాలి. గురువు ఒకసారి ఒక మాట అంటే అది అవుతుంది. చేసే బాధ్యత ఎవరిది అంటే మనది. మరి ఆయనే చేసుకోవచ్చు కదా, మనకు చెప్పడం ఎందుకు ఈ బాధ అంతా. భూమి స్వర్గావతరణ అని చెప్పేసి ఆయన హాయిగా కళ్ళు మూసుకుని వెళ్ళిపోతాడు, సంవత్సరం అయింది అని అనకూడదు. అలా ఎందుకు చేస్తారు? మనం చేయట్లేదు, మనం అనుకున్న పనులన్నీ మనం చేస్తాం చెయ్యం, కానీ మనం కొన్ని కింద వాళ్ళకి చెప్తాం. ఎందుకంటే వాళ్ళు కూడా ఆ భాగస్వామ్యులు అవుతారని. రాముడే బాణం వేసి రావణాసురుడిని చంపేయచ్చు, మధ్యలో ఈ వారధి కట్టడం ఇదంతా ఎందుకంటే వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వడం. గురువుగారు అదే అంటారు, మీకు అవకాశాన్ని ఇస్తున్నాను నేను. ఒక కోతులతోటి ఎలుగుబడులతోటి పని చేయించుకున్నాడు రాముడు, అలాగే నేను కూడా మీ చేత పని చేయించుకుంటాను. ఆ క్రెడిట్ మీకు ఇద్దామని మాకు ఉంది, తీసుకుంటారా తీసుకోరా అనేది మీ ఇష్టం. అలాగే ఎందుకు మన మీద ప్రేమ ఉంటుందంటే ఈ పరిణామ క్రమంలో మనల్ని వాళ్ళు ఉద్ధరించాలంటే ఎంతో కొంత వాళ్ళకి మనకి కనెక్షన్ ఉండాలి. ఆ కనెక్షన్ కోసం ఈ వాళ్ళంతా, లేకపోతే వాళ్ళంతటి రాముడు లక్ష్మణుడు వచ్చి యజ్ఞాన్ని సంరక్షించాలి అని విశ్వామిత్రుడు అడగడంలో వెనకాల ఉన్నది ఏంటి? యజ్ఞ సంరక్షణ అంతా అయిపోయే లోపల వాళ్ళకి చాలా దివ్యమైన అస్త్రాలన్నీ ఇచ్చేసాడు ఆయన. అవన్నీ ఇవ్వటం కోసం ఇది ఒక వంకలాగా. మామూలుగా అయితే ఆయన దగ్గరే ఉంటాయి అస్త్రాలు, ఏదో ఒకటి వేసేటంటే వాళ్ళు మాయమైపోతారు. మారీచుడు సుభావుడు అలా కాకుండా మన మీద ప్రేమతోటి మనల్ని పరిణామ క్రమంలో ఉద్ధరించి మనమందరం కూడా. మాస్టర్ అనేవాళ్ళు ఒక మాట, మీరు చాలామందికి ఆ మాట వినరలేదు, వినే ఉంటారు, లాగించేయి అనేవాళ్ళు. లాగించేయి అంటే ఆయన భాష వేరు, తర్వాత ఎప్పుడన్నా చెప్పుకుందాం లాగించేయి అంటే ఏంటో. లాగించేయి అంటే తర్వాత ఎందుకు, ఇప్పుడే చెప్తాను. అందరూ మాస్టర్ ఏ దివ్యమైన సంకల్పంతో సమర్థ సద్గురు స్పర్శని ఇచ్చారు, ఆ ఓంకారం ఎక్కడ లీనమైపోతుందో ఎక్కడ లయమైపోతుందో దాంట్లో అనుభూతి చెందండి సర్వజ్ఞత్వాన్ని, సర్వవ్యాపకత్వాన్ని, సర్వసమర్థత్వాన్ని. అదే గురువు. గురువు అంటేనే సర్వసమర్థుడు, సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు. ఆ స్థితిని అనుభూతిలోకి తెచ్చుకోండి అన్నారు. అలాంటి స్థితి మీకు ఎవరికైనా వస్తే మీరు లాగిన్ చేసినట్టే, అది ఆయన లాగిన్ చేయటువంటి. ఇదంతా ఈ ఓంకారం సూర్యప్రజ్ఞ ఇవన్నిటి వల్ల వస్తుంది. అందుకని ఈ సూర్య ఉపాసన అన్ని మతాల్లో ఉంది. మాయన్స్ ఇంకా ఈజిప్ట్ వాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళు అందరూ దీన్ని చేశారు. వాళ్ళ భాషలో ఏంటంటే ఐ ఆమ్ దట్, ఐ అహమస్మి, తత్వమసి మనం అంటాం. తత్వమసి అంటే అదే నేను. అయామ్ దట్ అయామ్ అని వాళ్ళు చేసేవాళ్ళు. అలాగే ఇంకా మనకు ఈ నాలుగు దిక్కులు ఏర్పడటం, తర్వాత మూడుగా ఉండటం, ఈ మూడుగా ఉండటం, నాలుగు దిక్కులు ఏర్పడటం, ఇవన్నీ కూడా మనకు ఈ సంవత్సరాన్ని మనకు సృష్టించిస్తాడు సూర్యుడు. సంవత్సరం అంటే దాంట్లో 12 మాసాలు ఉన్నాయి. ఈ 12 ఎలాగ వస్తున్నాయంటే అనంతమైన దాంట్లో మొట్టమొదటి ఒక బిందువులాగా సూర్యుడు వ్యక్తమవుతాడు. అంటే ఒక సర్కిల్ మధ్యలో చుక్క, సెంటర్ సర్కిల్ అనమాట. సెంటర్ లేకుండా ఒక సర్కిల్ గీస్తే దాన్ని ఇన్ఫినిటీకి గుర్తు, అనంతం. దాని మధ్యలో చుక్క పెడితే సూర్యుడు మొదలవుతున్నాడు. దాని తర్వాత బిందు అయిన తర్వాత అది మొట్టమొదటి ఒక బిందు వస్తుంది. మన సృష్టి మొదట్లో ఒక బిందువుగా ఆయన వ్యక్తమవుతాడు. దాని చుట్టూ ఒక స్పేస్ గ్లోబ్ ఏర్పడుతుంది. ఆ తర్వాత దాంట్లో మూడు, ఇందాక చెప్పుకున్నాం చూసారా, ఆకార ఉకార మకార కోపం, అగ్నితత్వము, సూర్యతత్వము, సోమతత్వం, అవి ఏర్పడతాయి. అది అయిన తర్వాత నాలుగు దిక్కులు ఏర్పడతాయి. ఈ రకంగా మూడు తర్వాత నాలుగు, మూడు ప్లస్ నాలుగు ఏడు, ఏడు తలాలు వస్తాయి. అలాగే మూడు ఇంటూ నాలుగు 12, 12 ఏమంటాం వీటిని మాసాలుగా ఏర్పడతాయి. ఇవన్నీ కూడా అయ్యేసరికి ఒక రౌండ్ అవుతుంది. దెర్ ఈజ్ ద రౌండ్, అక్కడతో ఆపారు. దెర్ ఈజ్ ద రౌండ్ అంటే అక్కడ మనకు ఒక గ్రహం ఏడు తలాల్లో ఉంటుంది. ఒక్కొక్క అంటే ఒక ఇప్పుడు మన భూమి ఉంది అనుకోండి, ఏడు తలాల్లో మనకు నాలుగోది కనిపిస్తుంది, ఆ పైన మూడు, ఈ పైన మూడు కనపడదు. ఇప్పుడు నక్లెస్ ఒకటి ఉందనుకోండి మెడలో వేసుకునేది, ఇలాగా దానికి కింద లాకెట్ మన భూమి అనుకుంటే ఇటు పైన మూడు, ఇటు ఈ పక్కన మూడు, ఈ పక్కన మూడు ఉంటాయి, మొత్తం కలిపి ఏడు ఉంటుంది. అలాగా ఉన్నదాన్ని ఒక శృంఖల, ఒక చైన్ ఇది. ఆ పైన ఉన్న గ్రహం ఈ ఏడు స్థితులను అనుభవిస్తుంది, తర్వాత రెండో చోట ఉన్నది మళ్ళీ గ్లోబ్ ఏడు స్థితులను అనుభవిస్తుంది, అలాగే మొత్తం ఏడేడు 49 అయిపోయేసరికి మొత్తం ఒక రౌండ్ అయిపోతుంది. ఇది యాక్చువల్గా సోలార్ సిస్టమ్ అని వాటికి సంబంధించిన వాటిల్లో వచ్చే పదాలు ఇవి. ఆ పదాలు మనం వాటికి గజిబిజులోకి వెళ్లకుండా, ఇప్పుడు మనలో సూర్య సెంటర్ ఎక్కడుంది మన శరీరంలో అంటే అది సహస్రారము, సూర్యుడితో సంబంధం ఏర్పరచుకోవడం సహస్రారంతో ఏర్పరచుకుంటాం. అలాగే ఈ భూమి మీద సూర్యుడికి సంబంధించిన ఒక కేంద్రం ఉంది, దాని పేరు శంబళ. సూర్యుడికి సంబంధించిన కేంద్రం భూమి మీద శంబళ, అలాగే మన శరీరంలో అది సహస్రారం. కాబట్టి సూర్య ఆరాధన చేసుకుంటున్నాం మనం, సూర్య సాధన చేస్తున్నామంటే సూర్యుడు మన శరీరంలో ఉన్న సూర్య కేంద్రము, ఆకాశంలో కనిపిస్తున్న సూర్యుడు, అలాగే భూమి మీద ఉన్న శంబళ, ఒకటే ఈ మూడు ఒక ట్రయాంగిల్ అనమాట. అదంతా దృష్టిలో పెట్టుకుని దాంతో నేను ఏకమవుతున్నాను అనే భావన చేయాలి. ఆ రకంగా చేస్తే ఏమవుతుంది మనకు, సూర్యుడు యొక్క సంకల్పం ఏంటి, ఆ సంకల్పం శంబళ అనే చోట ఉన్న పరమ గురువుల మండలి స్వీకరిస్తూ ఉంటుంది, దాంతో సంబంధం ఏర్పడుతుంది మనకు. మనలో శంబళ హెడ్ సెంటర్ అంటే సహస్రారం. ఈ హెడ్ సెంటర్లో రెండు ఉన్నాయి మళ్ళీ, సహస్రారము అది. వీటి గురించి మనం చాలాసార్లు మనం ఇసోట్రిక్ ఎస్ట్రాలజీలో చెప్పుకున్నాం. ఈ పీనియల్ పిట్యూటరీ గ్లాండ్స్ మధ్యలో ఉన్న ఆ గ్యాప్ ఉంటుంది, ఆ గ్యాప్ ఎప్పుడైతే ఫిల్అప్ అయిపోతుందో అప్పుడు మనకు అంతఃకరణ శరీర నిర్మాణం జరిగినట్టు గుర్తు. దాన్నే లైట్ ఇన్ ద హెడ్ అని కూడా చెప్పుకున్నాం. ఈ ఓంకారం చేయడం వల్ల ఆ సూర్యుడితోటి ఈ భూమి మీద శంబళతోటి మనం అనుసంధానం అవుతున్నాము అనే భావనతోటి మనం ఓంకారం చేయాలి. సూర్యుడు యొక్క ఓం సూర్యాయ నమః, ఓం భాస్కరాయ నమః, ఓం ఆదిత్యాయ నమః. మనం ఆదిత్య హృదయం చదువుతున్నప్పుడు సూర్యుడి హృదయంతో నా హృదయం ఏకమవుతోంది. అలాగే ఇందా చెప్పుకున్నాం స్థవరాజం, ఆ స్థవరాజంలో ఉన్న 21 నామాలు ఉన్నాయి దాంట్లో. ఆ 21 నామాలు మనలో ఉన్న 21 తలాలని పవిత్రం చేస్తోంది, సూర్యుడితో ఒకటి చేస్తోంది అనే భావనతోటి ఆ స్థవరాజాన్ని చేసుకోవాలి. ఇలా చేసుకుంటూ ఉంటూ మనం మన పండగలు ఈ సూర్యుడికి సంబంధించినవి చాలా ఉన్నాయి, దాంట్లో ముఖ్యంగా రథసప్తమి. ఆ రథసప్తమి నాడు తల మీద కొంతమంది ఏమో రేగిబళ్ళు చిక్కుడాకులు పెట్టుకుంటారు, కొందరేమో జిల్లేడు ఆకులు పెట్టుకుంటారు. యాక్చువల్గా జిల్లేడికి ఉన్న ఆకుల అమరిక ఏదైతే ఉందో అది సూర్యకిరణాలను ఎప్పుడూ తీసుకుంటున్నట్టుగా ఉంటుంది అనమాట, 90 డిగ్రీస్లో ఉంటుంది. ఒక ఆకు జత ఇలా ఉందనుకోండి, సరిగ్గా దానికి 90 డిగ్రీస్లో ఇంకొక ఆకులు జత ఉంటుంది, మళ్ళీ ఇంకోటి 90 డిగ్రీస్లో ఉంటుంది. ఇది సూర్యప్రజ్ఞని సంపూర్ణంగా స్వీకరించగలిగిన వృక్షం, ఒక బుష్ అనమాట, పొదలాంటిది. ఏది మన జిల్లేడు చాలా పెద్దదిగా కూడా అవుతుంది. ఆ జిల్లేడు ఆకుల్లో నెత్తిన పెట్టుకుని రథసప్తమి నాడు స్నానం చేయటం వల్ల మరణం సూర్యప్రజ్ఞ జాగృతం అవుతుంది. జిల్లేడు ఆకులతో పూజ చేయడం, జిల్లేడు కాయలతో పూజ చేయడం, జిల్లేడు పూలతో పూజ చేయడం, ఇవన్నీ దేనికి గుర్తంటే మనలో సౌర్య ప్రజ్ఞ ఏదైతే ఉందో సోలార్ కాన్షియస్నెస్ దాన్ని జాగృతం చేయటానికోసం అవి ఉపయోగపడతాయి. ఆ రకంగా వాడుకోవాలి దాన్ని. అలాగే చెప్పులు వేసుకోకుండా రోడ్డు మీద నడవడం అలాంటివి చేయకూడదు, కాళ్ళు కాలిపోయేటట్టుగా చేస్తే ఏమవుతుందంటే ఆ కాళ్ళకిను కళ్ళకి సంబంధం ఉంటుంది, కాళ్ళు పాడైపోతే కళ్ళు కూడా దెబ్బతింటాయి. ఎందుకని కళ్ళు చూపుడికి, కళ్ళకి సూర్యుడికి మళ్ళీ కనెక్షన్, బాగా కనిపించాలనుకోండి సూర్యుడు బాగా ఉండాలి. సూర్యుడు రిఫ్లెక్షన్ అంటే వ్యాధ అంటే చెడు చూపులతోటి, ఏ శని చోట కుదురు చోట శని చెడు చూపులు ఉంటే కనుక చూపు మందగిస్తుంది, అలాగే కనపడకపోతుంది, ఇలాంటి బాధలు ఉంటాయి. ఇవన్నీ మనకు ఈ సూర్యుడికి సంబంధించిన కొన్ని విశేషాలు. అలాగే సూర్యగ్రహణం, సూర్యగ్రహణం నాడు ఏదన్నా ఒక మంత్రం మనకు ఉపదేశం పొందిన మంత్రాన్ని నేను చేసుకుంటే చాలా ఎక్కువ ఫలితం ఇస్తుంది అని చెప్తారు. అందుకే సూర్యగ్రహణం అంటే ఆ రోజు సైంటిఫిక్గా అందరికీ ఏం తెలుసు, సూర్యగ్రహణం ఎప్పుడు వస్తుంది, చంద్రగ్రహణం ఎప్పుడు వస్తుంది, చంద్రగ్రహణం పౌర్ణమి నడుస్తుంది, అలాగే సూర్యగ్రహణం కూడా. సూర్యగ్రహణం నాడు ఏమవుతుంది, భూమికి సూర్యుడికి మధ్యలో భూమి అడ్డొస్తుంది. చంద్రగ్రహణం నాడు భూమికి చంద్రుడికి మధ్యలో ఇంకొకళ్ళు అడ్డొస్తారు. ఎవరు అడ్డొస్తారు అనేది పక్కన పెడితే అడ్డు రావడం అనేది జరుగుతుంది కాబట్టి మనకు కనబడ్డు కాసేపు, అంటే సూర్యుడు కనబడ్డు, మరి ఎవరు కనిపిస్తారు, చీకటి అయిపోతుంది మొత్తం, భూమి ఒక్కటే ఉంటుంది. ఈ టైంలో మనం బాగా ధ్యానం చేసుకుంటే అది ఎక్కువ ఫలితం ఇస్తుంది అంటారు. సూర్యుడికి అడ్డొచ్చేవాడు ఉంటాడు అసలు. ఇప్పుడు చెప్పుకున్నది అంతా వింటే సూర్యుడు అంటేనే సూర్యుడు మొత్తం ఆత్మ, జగత్ అంతరి ఆత్మ. అలాంటి సూర్యుడు అన్నిటికీ ఆత్మ అయిన వాడికి అడ్డొచ్చేది ఏమి ఉండదు అసలు. మరి ఫిజికల్గా కనిపిస్తుంది కదా, అంటే దానికి అర్థం ఎలా చెప్పుకోవాలి అంటే భూమి మీద సూర్యకిరణాలు పట్టున్నాయి, సూర్యుడు కిరణాలు పడకుండా ఏముంటున్నాయి, భూమే ఉంటుంది, మిగతా అంతా ఏమి ఉండటం. అలాంటప్పుడు మనం అందరం కూడా ఒక రకమైన భౌతిక తలంలో పూర్తిగా పడిపోయి ఉంటాం. కాబట్టి ఈ భౌతిక తలంలో పడిపోయిన మనం ఆ దాంట్లోనే ఇరుక్కుపోకుండా ఉండడానికి, మన మనస్సు భగవంతుడితో ట్యూన్ అవటానికి ఈ గ్రహణం నాడు, గ్రహణ సమయంలో ధ్యానం కానీ జపం కానీ చేసుకోవడం ముఖ్యం. కాసేపే ఉంటుందండి, ఆ కాసేపట్లోనే అలా జరుగుతుంది. అప్పుడు ఎందుకు అంత ఎక్కువ ఫలితం ఇస్తుంది అనేది ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఊరికే చెప్పారు కాబట్టి ఎస్ అనేకూడదు, ఎందుకు ఆలోచిస్తే ఏం తెలుస్తుంది మనకు. అక్కడ సూర్యుడి కిరణాలు పడుతున్నప్పుడు పద్మాలు వికసిస్తాయి, లేనప్పుడు ముకుళించుకోవాలి. అలాగే మనలో ఉన్న పద్మాలు ఏవైతే ఉన్నాయో, షట్ చక్రాలు, అవన్నీ కూడా ముడుచుకుపోతాయి. అంటే మన యాక్టివిటీ తగ్గిపోతుంది, యాక్టివిటీ తగ్గిపోయింది కాబట్టి ఏం చేయాలి, భౌతికమైన యాక్టివిటీ తగ్గిపోతుంది కాబట్టి ఆత్మకి సంబంధించిన యాక్టివిటీ బాగా చేసుకోగలం, అది దాంట్లో గుర్తు. అలాగే చంద్రగ్రహణం అప్పుడు ఎక్కువగా, సూర్యగ్రహణం అప్పుడు జపం బాగా చేసుకోవాలి, దానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు చంద్రగ్రహణం కంటే. చంద్రగ్రహణంలో కూడా చంద్రుడు కనబడదు, అంటే మనస్సు కనబడదు, మనస్సు ఉండదన్నమాట. అక్కడ మనస్సు ఉండదు, ఎవరుంటారు, మనస్సు లేని చోట నేనే ఉంటాడు, నేనే ఉంటుంది, నేను శరీరం ఉంటుంది మధ్యలో మనస్సు పట్. ఈ రకంగా మనం ఈ గ్రహణాలకు సంబంధించిన విషయాలు కూడా తెలుసుకుంటూ వాటిని సాధనాపరంగా ఉపయోగించుకోవాలి. ఇవి చెప్పుకుంటున్నప్పుడు మీ అందరికీ ఒక చిన్న సూచన ఏంటంటే, మనస్సుకి ఒక చిత్రమైన లక్షణం ఉంది అని చెప్తారు పెద్దలు. ఏంటంటే మనకు తెలిసిన విషయం చెప్తున్నప్పుడు ఇది మాకు తెలుసు, దీంట్లో ఏముంది విశేషం అని అనిపిస్తుంది మనస్సుకి, ఆ రకంగా దాని మీద అటెన్షన్ పే చేయం. అలాగే మనస్సుకి తెలియని విషయం కనుక ఒకటి చెప్పబడుతుంటే ఒక వ్యక్తికి, అబ్బో ఇదేదో మనకు తెలియదు, ఎలాగో తెలియదు అని చెప్పి సరిగ్గా వినంట, అప్పుడు అటెన్షన్ పే చేయం. తెలుసు అన్నప్పుడు అటెన్షన్ పే చేయం, తెలియదు అన్నప్పుడు కూడా అటెన్షన్ పే చేయం. కాబట్టి మరి ఎలా వినాలి, ఏ సబ్జెక్ట్ అయినా అంటే తెలుసు అని వినకూడదు, తెలియదు అని వినకూడదు, ఇప్పుడే వింటున్నాను అని వినాలి. గాయత్రి మహావిజ్ఞానం అబ్బో మూడుసార్లు విన్నామండి అనకూడదు, అబ్బో గాయత్రి మహావిజ్ఞానం చాలామంది చెప్పారు మళ్ళీ ఏం వింటాం అనకూడదు. సీక్రెట్ డాక్టర్ని కిషోర్ చెప్తున్నాడు ఇప్పుడు ఏం వింటాం లేదు అనకూడదు, అబ్బో చాలామంది చెప్పగా విన్నాం అనకూడదు. ఇప్పుడు చెప్తుంటే అది వినాలి అంతే, అలా వింటేనే అర్థం అవుతాయి. ఇవన్నీ కూడా అర్థం అవడానికి కాదు, ఇవన్నీ చేసుకోవడానికి, మనం సాధన చేసుకోవడానికి ఉపయోగించే విషయాలు. ఆ రకంగా గుర్తుపెట్టుకుంటూ ఈ ఓంకారాన్ని అనే దాంట్లో కొన్ని ప్రత్యేకతలు చెప్పారు, ఆ ప్రత్యేకతలు కూడా తెలుసుకుంటే మనకు ఇంకా ఎక్కువ ఉపయోగపడుతుంది. అదేంటంటే మనం మాట్లాడేటప్పుడు సాధారణంగా ఒక స్థాయిలో మాట్లాడతాం, ఎప్పుడు మామూలుగా మాట్లాడతాం. అలా కాకుండా ఎవరితోన్నా కాస్త రహస్యంగా చెప్పాలనుకోండి, గొసగొసలాడినట్టుగా గొంతు తగ్గించి, వాయిస్ తగ్గించి మాట్లాడదు. అలాగే ఎవరు నన్ను పిలవాలనుకోండి ఎక్కువ గొంతు పెట్టి పిలుస్తాం. ఈ రకంగా మూడు స్థాయిల్లో మనం మన మాటని వాడుతాం. అలాగే సంగీతంలో వ్యక్తుల్ని సాధారణ స్థాయి, మంత్రస్థాయి, తారాస్థాయి అంటాం. సాధారణ స్థాయి ఏంటంటే సంగీతం నేర్పేటప్పుడు సా పా సా అని అనమంటారు. మొట్టమొదట సా సాధారణ స్థాయిలో ఉంటుంది, తర్వాత పా మొట్టమొదట మంత్ర స్థాయిలో ఉంటుంది. సా పా సా మొట్టమొదట సా మంత్ర స్థాయిలో ఉంటుంది, రెండో పా సాధారణ స్థాయిలో ఉంటుంది, తర్వాత సా దీర్ఘంగా తారస్థాయిలో ఉంటుంది. ఈ మూడు వాక్ స్థాయిలు ఏవైతే ఉన్నాయో, పిచ్ ఆ పిచ్ ఏదైతే ఉందో ఆ పిచ్ గురించి శాస్త్రం ఏం చెప్తుందంటే మంత్రస్థాయిలో ఉన్నదాన్ని సరస్వతి అంటాం. అంటే మంత్రస్థాయిలో ఓంకారం మంద్ర స్థాయిలో అంటే దాన్ని సరస్వతి అంటారు. సరస్వతి ఏం చేస్తుందంటే సమస్తమైన కోరికల్ని తీర్చే కామధేను లాంటిది. ఓంకారాన్ని ఉచ్చరించడంలో ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకు కామధేను దగ్గరికి వెళ్ళి అడిగితే, కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి కోరుకుంటే, ఏది కోరుకుంటే అది ఇస్తుంది. కాబట్టి మనం ఎవరిని అడగక్కర్లేదు, ఓంకార స్వరూపుడైన భగవంతుణ్ణి మంత్ర స్థాయిలో ఓంకారం చేస్తాం. ఓ అది మంత్రస్థాయిలో ఓంకారం, దాన్ని సరస్వతి అంటారు. ఇది కామధేనువులాగా కల్పవృక్షంలాగా అన్నిటినీ తీరుస్తుంది. అది ఒకటి గుర్తుపెట్టుకుందాం. రెండోది సాధారణ స్థాయి. దీన్ని నందిని, నందిని అంటే ఆనందాన్ని ప్రసాదించేది. ఆనందం ఎక్కడొస్తుంది? భగవంతుడు ఆనంద స్వరూపుడు. సత్యం జ్ఞానం ఆనందం బ్రహ్మ, సత్యం జ్ఞానము ఆనందము అనేవాడు పరబ్రహ్మము. ఇందాక చెప్పుకున్నాను చూసారా, ఓంకారంలో కాస్మిక్ లెవెల్లో ఉన్న పరమాత్మ అన్నమాట. అలాంటి పరమాత్మని చేరటానికి, ఆనంద స్వరూపుని, సత్చిత్ ఆనంద స్వరూపుడైన భగవంతుణ్ణి చేరటానికి మనలో అంతర్యామి అంటాం దాన్ని, భగవంతుణ్ణి. అంతర్యామి అంటే అంతటా, అణు అణువున బయట లోపల అంతటా, సృష్టికి ముందు, సృష్టిలోను, సృష్టి తర్వాత అంతటా ఎప్పుడూ ఉండే ఆ పరతత్వం ఏదైతే ఉందో, ఆ పరమాత్మలో మనం ప్రవేశించటం అనేది ఆనందం వైపు ప్రవేశించడం, ఆనందం వైపు ప్రయాణించడం. అలాంటి ఆనందం వైపు ప్రయాణించడానికి కావలసిన బీజం ఏదైతే ఉందో, అంకురం ఏదైతే ఉందో, అది మనలో వచ్చేటట్టు చేస్తుంది. అంటే మనం భగవంతుని తెలుసుకోవాలి అనుకుంటే అలా అనుకోవటానికి, అలా ఆనంద స్వరూపుడైన పరమాత్మ సామ్రాజ్యంలోకి మనం అడుగు పెట్టడానికి మనం నిత్యం ఓంకారాన్ని ఎలా చేసుకోవాలి? అలాగా మన గొంతు ఎప్పుడు ఏ స్థాయిలో మనం మాట్లాడతాం ఆ స్థాయిలోనే ఓంకారం చేయాలి. దీన్ని నందిని అంటారు. అలాగే అసలైన ప్రజ్ఞలోకి వెళ్ళాలి. సమర్థ సద్గుణ స్పర్శ ధ్యానంలో చేసుకుంటూ, ఆ ధ్యానం చేసుకుంటూ దాంట్లో ఓంకారం ఎక్కడ లీనమైపోతుందో, ఎక్కడ లయమైపోతుందో, అక్కడ ప్రజ్ఞ లయమవ్వాలి అనే ఒక భావనతోటి ఓంకారం చేసేటప్పుడు ఓ అని తారాస్థాయిలో చేయాలి. అంటే మన గొంతు ఎంత గట్టిగా విప్పి ఓంకారం అనగలమో అంత గట్టిగా అంటాం. దీన్ని రథంతరీ సామ అంటారు. రథంతరీ సామ, సామ అంటే గొంతు ఎత్తు పాడటం. ఎలాగైతే మిట్టమధ్యాహ్నం సూర్యుడు నెత్తి మీద ఉంటాడో అలాగా మన గొంతు ఎత్తి ఓంకారం అంటే మనం ఆ సూర్య కేంద్రం ద్వారా సూర్యుడితో ఒకటవుతాం, అంతర్యామి ప్రజ్ఞలో ప్రవేశిస్తాం, అసలైన ప్రజ్ఞలోకి ప్రవేశించి నేను అంటే జ్ఞానం సంపాదిస్తాం. ఇవన్నీ కూడా మనకు ఈ సూర్యాత్మకము, సోమాత్మకము, అగ్నియాత్మకము అయిన అకార ఉకారం అకారాలు ఏదైతే ఉన్నాయో అటు ఓంకారం ద్వారా సూర్యుడు మనకు మంచి కర్మలు చేయడానికి ప్రేరణ ఇచ్చే సూర్యుడు, సూర్య ఆత్మ జగత్స్తుషశ్చ అని ఈ జగత్ అంతటి ఆత్మైన సూర్యుడిని ఆదిత్య వర్ణము ద్వారా అంటే ఓంకారం ద్వారా వేదాహమేతం నేను తెలుసుకున్నాను అని కాన్ఫిడెంట్గా ఆ అనుభవంలో ఉంటూ మాట్లాడి నేను అనే ప్రజ్ఞలో అయాం దట్ అయాం అని చెప్పగలిగే ఒక అంతర్యామి ప్రజ్ఞలో మనల్ని నిలబెట్టడం అనేదంతా కూడా మనం ఎలా జరుగుతుంది, అలాంటి సూర్య ప్రజ్ఞకి కేంద్రం మనలో ఎక్కడుంది, ఇవన్నీ తెలుసుకున్నాం. ఇవన్నీ కూడా చక్కగా అర్థం చేసుకోండి, ప్రాక్టీస్ చేసుకోండి. అందరూ కూడా ఆ అంతర్యామి ప్రజ్ఞలో మాస్టర్ గారు కోరుకున్నట్టు సర్వవ్యాపకత్వము, సర్వజ్ఞత్వము, సర్వసమర్థత్వము అయిన గురు తత్వంలో ఆ అనుభూతిలో మీరందరూ నిరంతరం ఉండాలని మనసారా కోరుకుంటూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేణ మార్గేణ మహిం మహిష గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓ